Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు బాలగోకులం కార్యక్రమం జులై 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం. మైండ్ మీడియా వారు సమర్పించే బాలగోకులం కార్యక్రమానికి పునఃస్వాగతం. నేను మీ సాయనిరుద్ మళ్ళీ శతక సాహిత్యంతో మీ ముందరికి వచ్చేసాను. క్రిందటి వారం మనం కృష్ణ శతకంలోని కొన్ని ఆణిముత్యాలాంటి చక్కని పద్యాలు, వాటి తాత్పర్యాలు తెలుసుకున్నాం కదా. మరి మరికొన్ని ఆణిముత్యాలాంటి మంచి పద్యాలను నేర్చుకుందామా? ఇదే మన 20వ పద్యం. దేవేంద్రుడన్ అలుకతోడను వావిరిగా రాళ్ళవాన వడిన్ గురియింపన్ గోవర్ధనగిరి ఎత్తితి గోవుల గోపకులన్ గాచు కొరకై కృష్ణ. ఈ పద్యంలో కవిగారు ఏమంటున్నారంటే, దేవేంద్రుడు అదే దేవతలకు అధియైన ప్రభు అయిన ఇంద్రుడు అలుకతో అదే కోపంగా దట్టంగా రాళ్ళవాన అంటే రాళ్ళు పడే వాన, అంటే ప్రస్తుతం మనకి ఐస్ పడే వానలు ఉంటాయి అని అంటున్నారు కదా, అలాంటి ఒక వాన అన్నమాట. అలాంటి రాళ్ళవాన వడిన్ వేగంగా కురిపించావు. అలా కురిపించినప్పుడు గోవర్ధనగిరి ఎత్తితి అంటే నువ్వు గోవర్ధనగిరిని ఎత్తావు. ఎందుకు? గోవుల గోపకులన్ కాచు కొరకై కృష్ణ అంటే గోవుల్ని అదే ఆవుల్ని గోపకులు అంటే ఆవుల్ని కాసేవాళ్లను కాపాడేందుకు గోవర్ధనగిరి ఎత్తావు. దీని తాత్పర్యం ఏమిటంటే, కృష్ణ దేవేంద్రుడికి కోపం వచ్చి దట్టంగా వడివడిగా రాళ్లవానను కురిపించినప్పుడు నువ్వు గోవర్ధనం అనే కొండ ఎత్తి ఆవుల్ని గోపకుల్ని కాపాడావు. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. వర్షాలు పడటం కోసం నందుడు మరికొందరు కలిసి ఇంద్రయాగం చేయాలనుకున్నప్పుడు కృష్ణుడు వద్దన్నాడు. ఇంద్రయాగం అంటే ఇంద్రుడు మెచ్చేందుకు చేసే ఒక యాగం అన్నమాట. తానొక కొండ రూపం దాల్చి గోపకుల చేత పూజ చేయించుకున్నాడు. ఇందుకు ఇంద్రుడికి కోపం వచ్చింది. గోపకుల్ని శిక్షించాలని పెద్ద రాళ్లవాన కురిపించారు. జనం గగ్గోలెత్తిపోయారు. తమని కాపాడమని శ్రీకృష్ణుడినే వేడుకున్నారు. అప్పుడు కృష్ణుడు గోవర్ధనం అనే కొండను తన చిటికెలు వేలు మీద నిలబెట్టి పశువుల్ని గోపకుల్ని దాని కిందికి రప్పించి కాపాడాడు. 7 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా రాళ్లవాన కురిసింది. అయినా గోపకుల్ని ఏమీ చేయలేకపోయాడు ఇంద్రుడు. అప్పుడు శ్రీకృష్ణుడి మహిమ తెలుసుకుని వర్షం ఆపించి అతని క్షమాపణ కోరాడు ఇంద్రుడు. చూసారా నేస్తాలు, ఇంద్రుడు తనంతటి వానికి కూడా అహంకారం పనికిరాలేదు కదా, కాబట్టి మనం కూడా అహంభావంతో ఉండకూడదు. సరే మన తదుపరి వద్యానికి వెళ్దామా? అండజ వాహన విను బ్రహ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవా కొండల నెత్తితి వందురు కొండిక పనిగాక దొడ్డ కొండ కృష్ణ. ఈ పద్యంలో కవిగారు ఏమంటారంటే, అండజవాహన అంటే గుడ్డులోంచి పుట్టిన పక్షి అయిన గరుత్మంతుడి వాహనంగా గలవాడా, విను బ్రహ్మాండంబులన్ గోళాకారంగా ఉండే లోకల్ను బంతులట్ల ఆడడు నీవు అంటే బంతుల్లాగా ఆడే నీవు ఆ కొండల నెత్తితి వందురు. కొండల్ అదే మందర పర్వతం, గోవర్ధన పర్వతం అంటే ఈ కొండల్ని ఎత్తావు అని అంటారు. కొండిక పనిగాక దొడ్డ కొండ కృష్ణ. చిన్న చిన్న పని కాకుండా అలాంటి పెద్ద పెద్ద కొండల్ని ఎత్తడం నీకు పెద్ద కొండంత పనా? ఈ పద్యంలో కవిగారు చిన్న చమత్కారం చేస్తున్నారు. కొండలు ఎంత పెద్ద పెద్దగా బరువు బరువుగా ఉంటాయో మనకి తెలుసు. వాటిని ఎత్తిన నీకు బ్రహ్మాండాలు అంటే రకరకాల లోకాలని బంతులతో ఆడుకోవడం ఒక లెక్క అంటూ చిన్న చమత్కారం చేస్తున్నారు. తాత్పర్యం ఏంటంటే కృష్ణ నువ్వు కొండల్ని ఎత్తావని చెప్తారు, బ్రహ్మాండాలన్నిటితో బంతులాడేవాడికి ఒక లెక్క. గరుత్మంతుడు ఎవరంటే విష్ణుమూర్తి వాహనం. ఆ విష్ణువే కృష్ణుడు అయినందువల్ల కృష్ణుణ్ణి కూడా అండజ వాహనుడు అని చెప్తారు. దేవతలు రాక్షసులు అమృతం సంపాదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుని తాడుగాను చేసుకుని పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మందరం కుంగిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు విష్ణుమూర్తి కూర్మ అవతారం అదే తాబేలు రూపంలో మందరాన్ని పైకి ఎత్తి తన వీపు మీద మోశాడు. ఇంద్రుడు 7 రోజుల పాటు రాళ్లవాన కురిపించినప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికల వేద మీద ఎత్తి గోవుల్ని గోపకుల్ని దాని కింద చేర్చి కాపాడాడని మనం ఇందాకే తెలుసుకున్నాం కదా నేస్తాలు. ఇలాంటి బ్రహ్మాండాలు అదే వేరే వేరే లోకాల్ని బంతుల్లో ఆడుకునేవాడికి కొండల్ని ఎత్తి పెట్టడం ఒక లెక్క అంటూ కవిగారు ఈ పద్యంలో చిన్న చమత్కారం చేస్తున్నారు. మన 22వ పద్యం అంశాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోనన్ సంసార రీతి వంటివి హంసేంద్ర విశాల నేత్ర అచ్యుత కృష్ణ. ఈ పద్యంలో కవిగారు ఏమంటున్నారంటే అంశాలంబిత అంటే మూపుల వరకు వేలాడే కుండల అంటే చెవి కుండలాలు కలవాడా అంటే జుంకాలు కలవాడా, కంసాంతక అంటే కంసుణ్ణి చంపినవాడా, నీవు ద్వారకాపురిలోనన్ నీవు ద్వారక అనే నీ నగరంలో గృహస్థుగా అంటే పెళ్ళైన వాడిగా ఉంటావు. సంసార రీతి వంటివి, సంసార రీతిని అంటే అదే గృహస్థుగా ఉండడం ఇందాకే చెప్పుకున్నాం. హంసేంద్ర విశాల నేత్ర అచ్యుత కృష్ణ. హంసేంద్ర అంటే పరమహంస అని పిలిపించుకునే యోగులకు అధిపతి అయిన వాడా అంటే పరమహంస అంటే పెద్ద మహాత్ములైన ఋషులు అన్నమాట, వాళ్ళు అలాగ పిలుచుకునే యోగులకే అధిపతి అయిన వాడా. విశాల నేత్ర అంటే పెద్ద పెద్ద కళ్ళు ఉన్నవాడా. అచ్యుత అంటే నాశనం లేనివాడా అని అర్థం. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే కృష్ణ నువ్వు ద్వారకాపురిలో సంసారిలాగే ఉన్నావు కానీ నువ్వు పరమహంసలైన యోగీశ్వరులకు అధిపతివి, నాశనం లేనివాడివి, అన్నిటికీ అతీతుడివి. ఈ పద్యంతో కవిగారు ఒకటి మనకి చెప్పదలుచుకున్నారు. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు, ఆ 8 మంది భార్యలతో ఉంటూ ఒక సంసారిలాగా ఉంటూ కూడా పెద్ద పెద్ద యోగుల కన్నా అధిపతిగా ఉంటావు, నువ్వు అన్నిటికన్నా అతీతుడివి, నీతో నేను ఎలా సమంగా పనికొస్తాను అంటూ చిన్న కొంచెం మంచి విషయాల్ని బోధిస్తున్నారు. కృష్ణుణ్ణి జగద్గురువు అని కూడా అంటారు. ఆయన అర్జునుడికి ఉపదేశించిన యోగ విద్య అదే భగవద్గీత అందరికీ మేలు చేస్తుంది. భగవద్గీతలో అనేక యోగాల గురించి భక్తి గురించి చెప్పారు. మరి నేస్తాలు, ఇవాళ మనం చక్కని ఆణిముత్యాలు లాంటి పద్యాలు, వాటికి సంబంధించిన కథలు, వాటి తాత్పర్యాలు అన్నీ తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా మీరు కృష్ణనామ స్మరణ, కృష్ణనామ భజన, కృష్ణనామ సంకీర్తన చేస్తూనే ఉంటారు కదా, అవి మానకండి. అవి మానకపోతే శ్రీకృష్ణుణ్ణి మనం సేవించిన ఫలం మనకి దక్కదు. ఫలం కోసం కాదు, ఏదైనా మనకి మన కోసం చెయ్యాలి. అంతేకాకుండా సర్వస్వ శరణాగతి చెందితేనే భక్తులకు తాను అనుగ్రహిస్తాడని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. అంతేకాదు, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని పెట్టి మన మైండ్ మీడియా వారు కూడా మనకి మోక్షం మరియు మంచి విషయాలు తెలుసుకునేందుకు అవకాశాన్ని ఇస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుందామా? మీరు వచ్చే వారం వరకు కృష్ణనామ స్మరణ, కృష్ణనామ భజన, కృష్ణనామ సంకీర్తన మానరు కదా. అప్పటి వరకు మీ సాయ నిరుద్ధికి సెలవిప్పిస్తారా? మళ్ళీ వచ్చే వారం బాలగోకులం కార్యక్రమానికి వరకు ఎదురు చూడండి. ఇది మీ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇదే భారతీయ స్వరం. ధన్యవాదాలు.
గోపాల జయ మురళీ లోలా,
అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చేనేత కార్మికుల జీవన విధానం, వారి కుల దైవం, స్థితిగతులు, అనాదిగా వస్తున్న వృత్తిని నిలబెట్టుకోవడానికి వారు అనుభవిస్తున్న వేదన, వీటన్నింటినీ గురించి స్వయంగా పల్లెలకు వెళ్లి పరిశోధించి ప్రముఖ రచయిత్రి మందా భానుమతి గారు రాసిన నవల అగ్గిపెట్టెలో 6 గజాలు ఎంతో ప్రజాదరణ పొందిన ఈ నవలను నేను అంటే మీ పగడాల నాగమణి నా స్వరంలో నవలాలోకం కార్యక్రమంలో మీకు వినిపించబోతున్నాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఈ నవల త్వరలో ప్రసారం అవునుంది. అంతేకాదండోయ్, ఈ నవల వీడియోలు కూడా మా మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంచబోతున్నాం. వినేందుకు సిద్ధమే కదా? వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పిల్లలు, బాలగోకులం కార్యక్రమంలో అనిరుద్ధ్ చెప్పిన చక్కటి శతకం విన్నారు కదా? ఇప్పుడు మనం చక్కటి నీతి కథల్ని చెప్పుకుందాం. ముందుగా మీకు చక్రవేణ మహారాజు కథను చెప్తాను. చక్రవేణ మహారాజు తన ధర్మంతో మొత్తం ప్రపంచాన్నే సవాలు చేసిన చక్రవర్తి. ఈ కథలోని నీతి ఏమిటంటే, మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్న కొద్దీ మనం దానం చేయడం అనేది పెరగాలి. అలా కాకుండా విలాసాలు అంటే మన ఖర్చులు పెంచేసుకుని, ఆ తర్వాత ఇంట్లో ఫర్నిచర్ కానీ లేకపోతే ఏదైనా ఇంకా హంగులుంటాయి కదా, ఎలక్ట్రానిక్స్ అని అవని ఇవని, ఇంకా అర్థం లేకుండా కొనుక్కున్న వాళ్లే 2వ జత 3వ జత 4వ జత చెప్పులు, బట్టలు, అంటే మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటూ అలా వెళ్ళిపోయామంటే ఏనాటికైనా సరే ఆ డబ్బులు మనల్ని మింగేస్తాయి. దీనికి ఉదాహరణగా ఈ డబ్బుల్ని మనం వరి పంటతో పోల్చుకుందాం. ఒకవేళ వరి పంటలో తగినంత నీళ్లు పెట్టకపోతే గనక ఎండిపోతుంది. వరి పంట అంటే ఏమీ లేదర్రా, బియ్యం. మనం తినే అన్నం అది బియ్యం నుంచి తయారవుతుంది కదా, ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అదే వరి పంట అంటే రైస్ అన్నమాట. ఈ వరి పంటలో నీళ్లు లేకపోతే ఎండిపోతుంది. నీళ్లు తగినంతగా ఉంటే బంగారం పండుతుంది, అంటే చక్కగా ధాన్యం వస్తుందన్నమాట, మనందరికీ తినడానికి అన్నం వస్తుంది. అదే నీళ్లు ఎక్కువగా పెట్టేస్తే ఆ వరి పైరు ఆ నీళ్లలోనే మునిగిపోయి కుళ్ళిపోయి నశించిపోతుంది. ఇక్కడ ఈ నీళ్లనే మనం ధనంతో పోల్చుకుంటే గనక డబ్బు తగినంత లేకుంటే దాన్ని కరువు అంటారు, అంటే అన్నిటికీ కటకటలాడుతూ ఉంటాం అన్నమాట. మనకి సరిపడినంత ఉంటే దాన్ని సమృద్ధి అంటారు. ఇంటికి కావలసినవన్నీ నెమ్మది నెమ్మదిగా మనం అమర్చేసుకుని మనకు కావలసినవి సరిపడా పెట్టుకోవచ్చు. కానీ అదే డబ్బు ఎక్కువైతే గనక అది ఏమిటంటే తనని తాను నశింపచేసుకునే రాచమార్గం అవుతుంది. అదే అధికంగా ఉన్న ధనాన్ని లేకపోతే వరి పంటలో అధికంగా ఉన్న నీటిని తీసివేస్తే హాయిగా పంట పండుతుంది కదా. అలాగే మన వద్ద అధికంగా ఉన్న డబ్బుని గనక మనం దానం చేస్తే తిరిగి మనం దైవానుగ్రహం అనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. అందరూ డబ్బులు ఎక్కడ దాచుకుంటారర్రా? బ్యాంకుల్లోనో ఎక్కడో వేసుకుంటారు కదా. కానీ మనం చేసే దానం అనే ఒక ప్రక్రియ ఏదైతే ఉందో దాని ద్వారా మనం డబ్బులు ఎక్కడ దాచుకుంటున్నామంటే దేవుడి ఖాతాలో దాచుకుంటున్నాం అన్నమాట. అది పుణ్యం రూపంలో ఆ తర్వాత కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినే కంటే మనం తింటూ ఎదుటి వాళ్ళకి చూపాలి. అంటే మనం ఏదన్నా హోటల్కి వెళ్ళామనుకోండి, చక్కగా అక్కడ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకోవాలి, దాన్ని అందరూ చూడాలి, దాని మీద కామెంట్లు రావాలి. ఈ తాపత్రయం ఎక్కువైపోయింది. కానీ మనం వెళ్ళాము, చక్కగా తింటున్నాము, ఆ తింటున్నది ఆస్వాదించాలి, ఏమేమి రుచులు వేశాడు ఈ వంటవాడు, ఈ కూర ఎలా వేశాడు, ఈ ఆలోచన ఏమీ లేదు. ఏ విధంగా చేశారు, దీని రుచి ఎలా ఉంది, దాన్ని ఆస్వాదిద్దామని లేదు. మనం తింటూ ఏం చేయాలి, ఎదుటి వాళ్ళకి చూపాలి, గొప్పలు కొట్టుకుని మురిసిపోవాలి. అది ఇక్కడ ఉన్నది. తమకున్న డబ్బు, కార్లు, బంగ్లాలు, విలాస వస్తువులు, వాళ్ళు తిరిగిన ప్రాంతాలు అన్నీ కూడా వెంటనే అందరికీ సోషల్ మీడియాలో చూపించేయాలి. చీరలు, నగలు అన్నీ వేసేసుకుని షోకేసుల్లో బొమ్మల్లాగా అందరికీ చూపించుకోవాలి. నిజానికి ఇలాంటివన్నీ వాళ్ళు చూపే నవ్వు, వాళ్ళ చూపు, వాళ్ళ ప్రదర్శన అంతా కూడా నాటకమేనర్రా. అది ఏ విధమైన ఫలితము ఇవ్వదనమాట. అందుకే అమ్మ స్టేటస్ పెట్టు, అమ్మ లేకపోతే ఇది వాళ్ళకి చూపించు, వీళ్ళకి చూపించు, ఫోటో పెట్టు, దానికి కామెంట్ వచ్చిందా అన్నది అది ముఖ్యం కాదు. ఎందుకంటే ముందుగా మనకి దైవం ప్రసాదించిన వస్తువుల్ని మనం ఆస్వాదించడం, మనం ఎంజాయ్ చేయడం అనేది ముఖ్యం. ఆ తర్వాతే బయటికి మనం చూపించుకోవచ్చు. అందుకని వీళ్ళందరినీ చూసి మనం కూడా అనుకరించే ప్రయత్నం చేయకూడదు. మరి మనకి మనస్సులో శాంతి, తర్వాత ధర్మం అనే దాని బలం ఎలా ఉంటుంది, ఈ శాంతి ఎలా చేకూరుతుంది అని అడుగుతారు కదా. అలా అడిగే వాళ్ళందరూ చక్రవేణ మహారాజు కథని తప్పక తెలుసుకోవాలర్రా. ఈ చక్రవేణ మహారాజు ఎవరంటే, పూర్వం చక్రవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచార పరాయణుడు, అంటే మంచి ప్రవర్తన కలవాడనమాట. ఆ తర్వాత సత్యవాది, ఎప్పుడు ట్రూతే మాట్లాడతాడు. అలాగే దయామయుడు, మహాజ్ఞాని అయిన మహారాజు ఉండేవాడు. అతనిలో లక్షణాలేంటి మనం గమనిస్తే, అతను ధర్మాన్ని పాటిస్తున్నాడు, తర్వాత సత్యం చెప్తున్నాడు, సదాచారాలు అంటే మన పెద్దలు తెలిపిన విధంగా ఆచారాలన్నీ పాటిస్తున్నాడు, దయను కలిగి ఉన్నాడు, ఆ తర్వాత మహాజ్ఞానాన్ని, అన్ని వేదాలు శాస్త్రాలు అన్నీ చదువుకుని మహాజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అతనేం చేశాడట, మామూలుగా రాజులు ఏం చేస్తారు, రాజులకి ఆదాయం ఎలా వస్తుంది, ప్రజలందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ డబ్బుల్ని వాళ్ళ దగ్గర ఖజానాలో దాచుకుంటారు. ఆ డబ్బులతోటే వాళ్ళు బతుకుతారు. కానీ ఈ చక్రవేణ మహారాజు ఏమిటి చేశాడట, రాజద్రవ్యాన్ని తన కోసం వాడుకోవడం అనేది పాపం, ఎందుకంటే అది ప్రజల డబ్బు, దాన్ని కేవలం ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి అనుకున్నట్ట. ఆ విధంగా అనుకుని భార్యతో కలిసి తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాట. రాణి నాగలి లాగితే రాజు విత్తనాలు చల్లేవాడు, తమ పొలంలో పండిన ప్రతితో బట్టలు చేసుకుని ధరించేవాడు. అంతేగాని ప్రజల డబ్బులతోటి బట్టలు కుట్టించుకుని అవి వేసుకుని ధగధగా తిరిగేవాడు కాదుట. ఆ తర్వాత తమ పొలంలో పండిన ఆహారాన్నే తినేవాళ్ళట. అంతేగాని బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుని వేరే వాళ్ళు రాజుగారు కదా అని ఇచ్చినవన్నీ తినేవాడు కాదుట. రాణిగారికి ఖరీదైన ఆభరణాలేమీ ఉండేవి కాదుట. వాళ్ళు కష్టపడేదంతా వాళ్ళు బతకడానికే సరిపోయేదిట. ఒకరోజున ఆ రాజ్యంలో జరిగిన తీర్థానికి, అంటే పెద్ద ఫెయిర్ అన్నమాట, అవుతూ ఉంటుంది కదా, పెద్ద ఫెస్టివల్ లాంటిది, ఆ తీర్థానికి వచ్చిన డబ్బులున్న వ్యాపారుల భార్యలు ఆడంబరంగా రాణిగారిని దగ్గరకు వచ్చేసేసి ఆమెతో అన్నారట, మహారాజును అడిగి అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారట. అంటే ఎటువంటివి, బాగా తగతగలాడే చీరలు, నగలు అన్నీ మేము వేసుకుని తిరుగుతున్నాం కదమ్మా, మరి నువ్వేమో రాణిగారివి, నువ్వు ఇలాగా మామూలు చీర కట్టుకుని సాదాసీదాగా పొలంలో పనిచేయడం ఏమిటి, మీ ఆయన అడుగు, ఇవన్నీ తెప్పిస్తారు అన్నారట. ఎంతైనా ఆడవాళ్ళు కదండి. ఆ మాటలన్నీ విన్న రాణి చక్రవేణ మహారాజు దగ్గరికి వెళ్ళి, నాకు విలువైన వస్త్రాలు, ఆభరణాలు కావాలని అడిగిందట. రాజు బాగా ఆలోచించాడు. తాను రాజద్రవ్యాన్ని ముట్టుకోడు, కానీ తాను సామ్రాట్టు కనుక దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నులు వసూలు చేయొచ్చు. అంటే ఇరుగు పొరుగున ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో తన సామంతులు, వాళ్ల నుంచి వసూలు చేయొచ్చు. అందుకని అది ధర్మబద్ధమైనదని అనుకున్న రాజు మంత్రిని రెప్పించి ఎక్కడికి పంపాడో తెలుసారా, రాక్షస రాజైన రావణాసురుడి దగ్గరికి పంపించాట. ఏమని చెప్పాట, రాక్షసరాజైన రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురమ్మని చెప్పాడట. అంటే తను అడిగినంత బంగారాన్ని రావణాసురుడు ఇవ్వాలన్నమాట. ఆ మంత్రి చెప్పిన వార్తను విన్న రావణుడు అతన్ని చూసి ఎగతాళి చేశాడట. ఇదే విషయాన్ని మండోదరికి కూడా చెప్పాట. మండోదరి మహాపతివ్రత, రావణాసురుడి బలమంతా దాదాపుగా ఆవిడ వల్లే నిలబడిందని చెప్పచ్చు. ఆమె ఇలా అందిట, మహాజ్ఞాని మండోదరి, ఆమెమందంటే, స్వామి పొరపాటు చేశారు, వాళ్ళు అడిగిన బంగారం మీరు ఇచ్చేయాల్సింది, చక్రవేణుడి మహిమను రేపుదయం మీకు చూపిస్తాను అందిట. ఉదయం ఆమె ఏం చేసింది, పావురాలకి గింజల్ని వేసి అవి తింటూ ఉండగా రావణుడి మీద ఆన గింజలు ముట్టకండి అందిట. అవి లెక్క చేయకుండా తినసాగాయట. వెంటనే ఆమె, చక్రవేణ మహారాజు మీద ఆన అంటే ఆయన మీద ఒట్టు వేస్తున్నాను, ఇంకా గింజలు ముట్టుకోకండి అందిట. వెంటనే పావురాలన్నీ తినడం ఆపేసి ఎగిరిపోయాట. ఒక చెవిటి పావురం చెవులు వినపడక ఒక గింజ తినగానే దాని తల తెగి కింద పడిపోయిందిట. ఆ తర్వాత రాణి, చక్రవేణ మహారాజు పైన నేను ఒట్టు పెట్టాను కదా, అది నేను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి అనగానే పక్షులు మళ్ళీ వచ్చి గింజలు తినసాగాయట. చూశారా స్వామి, ఇది చక్రవేణుడి ధర్మచక్ర మహిమ అందిట మండోదరి. పిచ్చి పక్షులకేం తెలుస్తుందే, పిచ్చిదానా అని కొట్టిపారేశాట రావణాసురుడు. చక్రవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి ఇసుక మట్టితో లంకానగర నమూనాను సరిగ్గా అదే విధంగా చేసి ఒక వినోదం చూపుతాను అంటూ రావణాసురుణ్ణి పిలుచుకొచ్చాట. చక్రవేణ మహారాజు గారి ఆన అని చెప్పి నమూనాలు అంటే ఒక ఇసుకతోటి మనం పిచ్చుగూళ్ళు కడతాం కదర్రా, అలాగ లంకా నగరాన్ని ఇసుకతో తయారు చేశాడట చక్రవేణ మహారాజు గారి మంత్రి. తయారు చేయడమే కాకుండా రావణాసురుణ్ణి పిలుచుకొచ్చి చక్రవేణ మహారాజు గారి మీద ఆన అంటూ నమూనాలో తూర్పు వైపు ఉన్న బురుజులు ప్రాకారాల్ని పడగొట్టాట. వెంటనే లంకానగరం మహాదిట్టంగా కట్టింది. లంకానగరానికి తూర్పు వైపు ఉన్న ప్రాకారం బురుజు రెండు కూలిపోయాట. హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి నమూనాలో ఉన్న తూర్పు వైపు స్తూపాలు చక్రవేణ మహారాజు పైన ఆన అంటూ పడగొట్టగానే నిజంగా లంకాపుర స్తూపాలు కూలిపోయాయట. ఇది చూసి బెదిరిపోయిన రావణుడు మంత్రి కోరిన బంగారాన్ని అతనికిచ్చి పంపేశాడు. మంత్రి చక్రవేణుడికి బంగారాన్ని ఇవ్వగా మరి రావణాసురుడిచ్చిన బంగారాన్నంతా మంత్రి తీసుకువెళ్లి చక్రవేణ మహారాజుకిచ్చాడట. అతడు, దాన్ని ఎలా తెచ్చావో చెప్పు అని మంత్రిని అడిగట. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్య చకితురాలయ్యింది. అంటే చక్రవేణ మహారాజు ధర్మచక్రం మీద ఆన అంటే ఒట్టు పెట్టగానే పక్షులు తినే గింజలు తినడం మానేశాయి, ఇసుక పిచ్చుక గూళ్ళని పడగొట్టగానే నిజమైన లంకానగరం, అంత దిట్టమైన లంకానగరం కూలిపోయింది, ఆయన ధర్మం యొక్క బలం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుని రాణి ఆశ్చర్యపోయింది. ఆమె పవిత్రమైన నడవడి యొక్క మహిమను తెలుసుకుని నాకు బంగారం వద్దు అని చెప్పిందట. ఆ బంగారాన్ని తిరిగి రావణాసురుడికి పంపేశారు. అన్ని లోకాలని అందరినీ ప్రభావితం చేయగల చక్రవేణుడి త్యాగ బుద్ధిని తెలుసుకుని రావణాసురుడి హృదయం కూడా మారిపోయింది. మంత్రిని ఆదరించి తిరిగి పంపేశాడట. ఈ కథలోని నీతి ఏమిటర్రా, ఒక్క క్షణమైనా మనం చెడు సాంగత్యం అంటే చెడ్డవారితో స్నేహం చేస్తే అది మనకి అనర్థాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తు పదార్థాలు, క్రీడా వినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యాన్ని మనం వదిలిపెట్టాలి. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్రమైన ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడంత అన్నమైన అమృతతుల్యం అవుతుంది. దానం, దయ, ప్రేమతో అన్ని ప్రాణుల పట్ల సమభావనతో ప్రవర్తిస్తే ప్రపంచమే మనకు పాదాక్రాంతం అవుతుంది. ఇది సత్యం. జై హింద్. మళ్ళీ తిరిగి వచ్చేవారం బాలగోకులం కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు బాలగోకులం కార్యక్రమం, జులై 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.